ఒకరోజు అర్ధరాత్రి వేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మానసికంగా ధ్యానం చేసి, అమ్మా నీ భక్తురాలు అంటావు, నేను నీ భక్తురాలనే, నా ఏకావళి కూడా నీ వరం వల్లే పుట్టింది, ఈ పిల్లలకు కూడా రాక్షసుడి చెరలో నానాయాతన పడే కర్మయోగం పడితే ఇంక లోకంలో కష్టాలు తొలగించేవాళ్ళు ఎవరుంటారు, అమ్మవారివి నువ్వే, ఈ కష్టాలు తొలగించాలని ప్రార్థించగానే అప్పుడు అమ్మ నాకు ప్రత్యక్షమై, నువ్వు ప్రతిరోజు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగే శక్తి ఇస్తున్నావు, అదృశ్య రూపంతో ఎక్కడికైనా వెళ్ళగలవు నువ్వు. కొంతకాలానికి నువ్వు అలా తిరుగుతూ ఉండగా ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంతో ఉన్న నిన్ను చూచి ఎవడు పలకరిస్తాడో వాడి పేరు ఏకవీరుడు, వాడు విష్ణుపుత్రుడు, వాడిని ఇక్కడికి తీసుకురా, వాడి రాక్షసుని సంహరిస్తాడు, నీ చెలికత్తెని పెళ్లి చేసుకుంటాడు, దానితో అతనికి మీకు అందరికీ శుభం కలుగుతుంది అని అమ్మవారు స్వయంగా నాకు ఈ అదృశ్య శక్తిని ఇచ్చింది. ఆ తల్లి ఇచ్చిన శక్తితో నేను రోజు రాత్రిపూట ఇక్కడికి వచ్చి ఎక్కడైనా అలాంటి వీరుడు దొరుకుతాడా అని చూస్తున్నాను. ఇన్నాటికి నా అదృష్టం ఫలించింది, నువ్వు వచ్చావు, అదృశ్య రూపంలో ఉన్న నన్ను చూడగలిగావు, చూసిన వెంటనే పలకరించావు, కాబట్టే నువ్వే ఏకవీరుడు అనుకుంటున్నాను, నిజం చెప్పంటే అవునమ్మా అన్నాడు ఆయన. అయితే నేను నిన్ను నా దివ్యశక్తితో ఆ రాక్షసుడి అంతఃపురానికి తీసుకెడతాను, రాక్షసుని సంహరించమన్నది. అతడు ఊ అన్నాడు. వెంటనే యశోవతి తన మహామహిమతో అమ్మవారిచ్చిన శక్తితో ఇతన్ని రాక్షస అంతఃపురం చేర్చింది. ఆ సమయంలోనే రాక్షసుడు అంతఃపురంలో రాజకుమార్తెని మళ్ళీ ఇంకోసారి బతిమాలుకుందామని వచ్చాడు. తీరా వచ్చేసరికి రాజకుమారుడు కనబడగానే ఘోర యుద్ధం జరిగింది ఇద్దరికి. మహావీరుడు ఏకవీరుడు అంటే విష్ణుపుత్రుడు కదా, చివరికి ఆగ్నేయాస్త్రంతో కాలకేతుడిని చంపి వాడి భటులందరినీ చీల్చి చెండాడి మిగతా వాళ్ళని పారద్రోలాడు. ఆ తర్వాత ఏకావళిని ఆమె తండ్రికి అప్పగించి ఆమె తండ్రి అనుమతితో శుభముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏకావళికి ఏకవీరుడికి ఒక మహావీరుడు పుట్టాడు. అతనికి కృతవీర్యుడు అని పేరు పెట్టారు. ఆ కృతవీర్యుడికి చాలా శక్తి ఉండేది, చాలా బలవంతుడు. వాడట రోజు 8 దిక్కులకి వెళ్ళి అష్టదిగ్గజాలతోటి పోరాడి వచ్చేవట. ఎక్క అష్టదిగ్గజాలు అంటే మాటల ఈ భూమండలాన్ని 8 ఏనుగులు మోస్తున్నాయి. ఒకటి ఐరావతం, రెండోది సుప్రతీకం, కుముదం, పొండరీకం, వామనం, అంజనం, అభ్రమువు, కపిలం, ఈ 8ని అష్టదిగ్గజములు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ 8 ఏనుగులు 8 దిక్కుల్లో భూమిని తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశానం అనే 8 దిక్కుల్లో మోస్తున్నాయి. అష్టదిగ్గజాల దగ్గరికి వెళ్ళి భుజంతో దెబ్బలో కొట్టి వాటిని పడగొట్టి సరదాగా ఏమనుకోకండి నా భుజఫలం పరీక్షించుకుంటున్నాను మళ్ళీ నిలబడండి నిలబెట్టి వచ్చేవట. అంతటి వీరుడు వాడు. ఉన్నంతకాలం వాడు భూమిని పరిపాలించినంతకాలం భూమి మీద దొంగలు లేరు. నిర్ధస్యురభవల్లోక అంటే భూలోకం ఎక్కడా కూడా నిర్ధస్యుహు దొంగలు లేనట్టుగా అయ్యింది. దస్యుడు అంటే దొంగ, నిర్ధస్యురభవత్ అసలు దొంగలు లేరు భూమి మీద. భూమి మీద బంగారం కుప్పలు తిప్పలుగా పారేసిన ఈ బంగారం ఎవరిది అని తీసుకొచ్చి అప్పగించేవారు. అంటే మొత్తం భూమండలం అంతా మంధనలాగా పవిత్రం అయిపోయిందనమాట, దొంగలు లేని దివ్యక్షేత్రం అయిపోయింది. ఈ విధంగా భూమండలాన్ని చాలా జాగ్రత్తగా పరిపాలించి అందరినీ ఐశ్వర్యవంతుల్ని చేసి నిజాయితీపరుల్ని చేసి తన పరాక్రమంతో కృతవీరుడు పరిపాలించి చచ్చిపోయాడు. ఆ కృతవీరుడికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు కార్తవీరుడు. కృతవీర్యస్య అపత్యం పవాన్ కార్తవీర్య, కృతవీరుడు కొడుకు కనుక కార్తవీరుడు అన్నారు. కానీ వీడి కర్మయోగం ఏమిటంటే వీడు చిన్నప్పుడు పుట్టి పుట్టగానే చేతులు రెండు ఇలా సొట్లయిపోయాయి, సన్నగా ఈనుపుల్లలో ఉండేవి ఆ చేతులు, కుంటి చేతులతో పుట్టాడనమాట, ఇలా వంగిల చేతులతో. కాళ్ళు కూడా కొద్దిగా వంగి ఉండేవి, బలంగా ఉండేవాడు కాదు, బక్క చిక్కినట్టు ఉండేవాడు. తండ్రి చచ్చిపోగానే వెంటనే ఏం చేశారు రాజభటులు మంత్రులు వచ్చి మహారాజా అన్నారు, వెంటనే నేను యగాదిగా చూసి నన్ను వేళాకోళం వాడుతున్నారా అన్నాడు. వేళాకోళం ఏమిటయ్యా, మీ నాన్న కృతవీర్యుడు ఈ భూమండలాన్ని పరిపాలించాడు, ఆయన కొడుకు కనుక నువ్వు కార్తవీర్యుడివి, రాజువే, రాజుగారి కొడుకు తన తండ్రి అనంతరం రాజ్యాన్ని అధిరోహించడం ఒక ధర్మం, మీ తండ్రి రాజ్యం నీదే, నువ్వే వారసుడివి అన్నారు. మీరన్నది నిజమే, ఎప్పుడు నేను కూడా పరాక్రమవంతుండైతే మా నాన్న మహావీరుడు అష్టదిగ్గజాలతో పోరాడగలిగిన కులపర్వతాలను కూల్చగట్టగలిగిన మహావీరుడు, ఆయన ఎక్కడ సొట్ట చేతులతో పరాక్రమం లేక అనారోగ్యంతో విద్యలు లేక అల్లాడిపోయే నేనెక్కడ, అబ్బెబ్బెబ్బే నాకు రాజ్య పరిపాలన కుదరదు, నా వల్ల కాదన్నాడే. వాళ్ళు బట్టిగా బతిమాలేరు, ఏమైనా నువ్వు రాజ్యపాలన చెయ్యన్నారు. అప్పుడు ఈయన చిరునవ్వు నవ్వి ఇంత బతిమాలుతున్నారు, అయినా మీకైనా జ్ఞానం ఉండాలి నాకైనా జ్ఞానం ఉండాలి, మీరు బతిమాలుతున్నారు కదా అని ఈ రాజ్యాన్ని నేను పరిపాలించడం మొదలు పెడితే అప్పుడు ఏమవుతుంది? గట్టిగా కత్తి పట్టుకోలేను, కర్ర పట్టుకోలేను, 10 సార్లు బూరెలు పెడితే తినలేను, జీర్ణశక్తి కూడా లేనివాణ్ణి, నెయ్యి తాగలేను, పాలు తాగలేను, దొంగలు వచ్చి రాజ్యంలో పడ్డారు, అప్పుడు ఆ దొంగల్ని నేను శిక్షించగలనా? పర్ర నృప తస్కర బాధలు లేకుండా ప్రజలను కాచుట రాజబుద్ధి. రాజంటే ఎవడు? ప్రజలని దొంగల బాధ లేకుండా కాపాడేవాడు రాజు. ఎవరైనా శత్రువులు మన రాజ్యం మీదకి దండయాత్రకు వస్తే వాళ్ళని తన్ని శిక్షించి ప్రజల్ని కాపాడుకునేవాడు రాజు. వాళ్ళ దగ్గర అందుకే మేము పన్ను పుచ్చుకుంటున్నాం. ప్రజల దగ్గర పన్ను పుచ్చుకుని వారికి కష్టం వస్తే కాపాడలేని రాజు కూడా రాజేనా? ఇప్పుడు నేను నా రాజ్యం మీదకి శత్రువులు దండయాత్రకు వచ్చినా లేక దొంగలు వచ్చినా వారితో ముఖాముఖి పోరాడలేక సైనికుల్లారా మీరు వెళ్ళండి అంటే వాళ్ళు నన్ను చూచి నవ్వుతారు. రేపు పొద్దున ఎవడో వాడికి తెక్కొచ్చి నన్ను తీసుకెళ్లి చెరసాల పాలు చేసో లేకపోతే ఉరి తీసో నా రాజ్యాన్ని లాక్కోవచ్చు. ఈ అవమానాలు నాకెందుకు? తన ఎంత తాను శక్తి సంపాదించలేని రాజు పరిపాలనకి అనర్హుడు. నేను రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి పోతానడగానే అయితే ఒక పని చెయ్యి అన్నాడు ఒక మంత్రి గారు. ఆ మంత్రి పేరు గర్గుడు, చాలా పండితుడు, జ్ఞాని, జ్యోతిశాస్త్రవేత్తలు ఆరితేరినవాడు. నేను నిన్ను రాజుగా పట్టాభిషిక్తుండి చెయ్యాలనే పట్టుదలతో ఉండడానికి గల కారణం నీ జాతకం నాకు తెలుసు. నువ్వు పుట్టడం ఎందుకు పనికిరాని పనికిమాలినవాడిగా పుట్టినా భవిష్యత్తులో మహాత్ముడు అవుతావు. ఆ మహాత్ముడు ఎలా అవుతావో మార్గం నేను చెబుతాను. ఇక్కడికి దగ్గరలో సహ్యపర్వత ప్రాంగణంలో మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన అనుగ్రహంతో నువ్వు మహావీరుడు అవుతావు. ఏం కావాలంటే ఆ శక్తి నీకు వస్తుంది అన్నాడు. వెంటనే ఈయన ఆయన్ని ఎలా తెలుసుకోవడం అంటే ఆయన చాలా అమాయకంగా పిచ్చివాడిలాగా ఒక్కొక్కసారి ఏమో దిగంబరుడిగాను మూర్ఖుళ్ళగాను కనపడతాడు. అవధూతలు చాలా పరీక్షలు పెడతారు, ఆ పరీక్షలో నెగ్గాలి అన్నట్టు. ఆయన రహస్యాలు తెలుసుకుని ఈయన ఇందులో ఎక్కువ క్లుప్తంగా ఉంటుంది, కానీ ఇదే మార్కండేయ పురాణంలో అయితే ఈ చరిత్ర చాలా విపులంగా ఉంటుంది. పద్మపురాణంలో చాలా లఘువుగా చెబుతారు, ఎందుకంటే క్షేత్ర మహిమలు ఎక్కువ కనుక. ఇక్కడ ఈ కార్తవీర్యార్జునుడు అతి కష్టం మీద కాళ్ళు ఈడ్చుకుంటూ సహ్యపర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఒక శ్మశానంలో ఈయన వెళ్ళేసరికి ఓ దిగంబర యోగి వంట చేసుకుంటున్నాడు. ఆ వంట కూడా ఎలా ఉందో తెలిసినా మీకు? 3 పుర్రెలు మనం ఇటుకలు పొయ్యి పెట్టుకుంటామే, ఇటుకలు పొయ్యి పెట్టేటప్పుడు ఇటుకలతో పొయ్యి పెట్టాలి. ఈయన త్రికోణాకారంలో 3 పుర్రెలు పెట్టి ఆ 3 పుర్రెల మీద ఒక కాస్త పెద్ద పుర్రె పెట్టి దాంట్లో బియ్యం పోసి కాసి నీళ్లు పోసి సాయంకాలం భోజనానికి ఆ ఎసట్లో బియ్యం ఉడకబెడుతున్నాడు. ఆ పుర్రెలు 3 పుర్రెలు ఇటుకల కింద పెట్టాడే చిన్న పుర్రెలు అవి. అంటే ఎవడో చిన్నపిల్లలవో, కొంతమంది పుర్రెలు చిన్నగా ఉంటే కొంతమందికి ఇంత తలకాయలు ఉంటాయండి. అందులో బుర్రిబుల్లి పుర్రెలేమో 3 ఇటుకలు అనమాట. దాని మీద బియ్యం బియ్యపు గిన్నె కింద పెట్టినటువంటి పుర్రె మాత్రం కొంచెం పెద్ద పుర్రె. కాస్త ఏ కుంభకర్ణుడో రావణాసుడో లాంటి వాళ్ళు ఉంటారుగా మనుషులు కూడా, అటువంటి వాడి పుర్రెని ఆ పొయ్యి కింద పెట్టాడనమాట. దాంట్లో చక్కగా కృష్ణానది జలం పోసి దాంట్లో బియ్యం పోసి ఆ కింద కాష్టంలో కర్రలు పెట్టి మంట ఈ పుర్రె వేడెక్కి అందులో బియ్యం కొత్త కొత్త ఉడుకుతూ ఉంటే ఉడికిందా ఉడికిందా అంటూ ఎముకతోటి ఆ బియ్యం పైకి తీసి ఇలా నొక్కి చూడడం మొదలెట్టాడు. ఇప్పుడంటే కుక్కర్లు వచ్చి వండుతున్నారు, కానీ పూర్వం ఎసట్లో బియ్యం పోయడం అనే ఒక పద్ధతి ఉందిగా. కట్టెల పొయ్యి మీద వండే రోజుల్లో అందరికీ మీకు బాగా తెలుస్తుంది సహజంగా. ఆ వండేటప్పుడు ఏం చేస్తారంటే ఒక మెతుకుని పైకి తీసి గరిటెతో నొక్కి చూచి ఉడికిందా లేదా తెలుసుకుంటారు. దీనికి స్థాళీపులాకన్యాయము అంటే గిన్నెలో ఉడుకుతున్న అన్నం అంతా ముట్టుకుని చూడక్కర్లా, ఒక్క మెతుకు ముట్టుకుంటే దాన్ని బట్టి ఉడికిందా లేదా తెలుస్తుంది అన్నమాట. ఆ ప్రకారంగా ఈయన ఎముకతోటి ఆ ఉడుకుతున్న అన్నం పైకి తీసి ఒక గింజ నొక్కి బెంక ఉడకలా అని మళ్ళీ అందులో వేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు ఈ కార్తవీర్యార్జునుడు. నమస్కారం గురుదేవా అన్నాడు. మంత్రి గారు చెప్పారుగా ముందే దత్తాత్రేయుడు ఇలాగే ఉంటాడు, చాలా పరీక్షిస్తాడు జాగ్రత్త అనని. అందుకని ఆయన చూడగానే ఈయనే దత్తాత్రేయుడు, ఈ దిగంబరంగా ఉన్న యోగి అని కనిపెట్టి నమస్కారం అనగానే ఆయన పక్కపక్కనవి, నాకు నమస్కారం ఏంటో, నేను పిచ్చాడు కదా, నాకంటే పిచ్చాడు నువ్వు వచ్చావు అన్నాడు. ఈయన నువ్వు పిచ్చాడు అన్నా, నన్ను గిచ్చాడు అన్నా, బూచాడు అన్నా, నేను నిన్ను వదలు గురువుగారు అని కాళ్ళు పట్టుకున్నాడు. చాలా కష్టం అండి గురువుగారి పాదాలలో పట్టుకోవటం. గురువుగారు నేను పిచ్చాడు బాబోయ్, నాకేమీ రాదంటే నిజంగా గురువుగారికి రాదనుకుని వెళ్ళిపోతారు సాధారణ ప్రాణులైతే. అదే జ్ఞాని గనకైనా అందులో మంత్రులు చెప్పారు గనక, పూర్వజన్మ సుకృతి ఉంది గనక నేను నీ పాదములు వదలను అన్నాడు. ఆయనకి మండింది. పొమ్మంటే పావేమిట్రా అని ఆ ఎముక ఉందిగే గరిటి కింద వాడుతున్న ఎముక, మళ్ళీ మామూలు ఎముక అది, ఉడుకుతున్న బియ్యములో ఆ వేడి వేడి అన్నంలో కసేపల పెట్టాడు. వేడిగా ఉంది ఆ ఎముక, బాగా కాలికాలి ఉన్న ఎముకని నెత్తి మీద పెట్టుబడి టప్పను కొట్టాడు. మాడు పగిలింది, కపాల మోక్షం అయిపోయినట్టు అయింది, కళ్ళు బయర్లు గమ్మాయి. ఆ దెబ్బ బాగా తగిలింది, పైగా అది వేడిగా ఉందేమో బుర్ర చుర్రుమంది. అలా కళ్ళు తిరిగినా, గురువుగారు నేను చచ్చిపోయినా సరే మీ పాదాలు వదలనండోయ్ అన్నాడు. ఆయన జాలిపడి మళ్ళీ నెత్తి మీద చెయ్యటిలో కొట్టగానే ఆ కళ్ళు తిరగడం ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ స్థలంలో ఉంటాడో తెలియదు. దత్తాత్రేయుడు అటు ఇటు తెగ తిరిగేవాడు, ఈయన కూడా తిరిగేవాడు. ఒకరోజున ఆ ప్రాంతంలో ఒక కళ్ళు దుకాణం కనపడింది. ఆ కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక కళ్ళు కొండ తీసుకొచ్చాడు ఈ దత్తాత్రేయుడు, పెద్ద కొండ అన్నమాట, సురాభాండం. వెంటనే ఈ పక్కన తిరుగుతున్న కార్తవీర్యార్జునని, ఏది ముంతతో కాస్త కళ్ళు అందించు అన్నాడు. గురువుగారు అడిగితే కళ్ళు ఏమిటి, ఫుల్గా అందిస్తానని చెప్పి అందులోంచి ముంత తీసుకుని ఆ కుంటి చేతులతోటి జాగ్రత్తగా ఈయనకి అందించడం. ఆ ముంతలకు ముంతలు ఈయన తాగేశాట, కొండడు కళ్ళు క్షణాల్లో తాగేశాడు ఆయన. అంతా తాగి సరిపోలేదు అన్నట్టు ఆయన. ఓరి భగవంతుడా, ఈ గురువుగారు నన్ను ఇంకా పరీక్షిస్తున్నాడు అనుకుని, గురుదేవా ఇంకో కొండ తెమ్మంటారా అన్నాడు. ఇంకక్కర్లేదులే, ఎంత కళ్ళు తాగానుగా, ఇప్పుడు కాల్చిన చేపలు తినాలనుంది అన్నాడు ఆయన. వెంటనే వెళ్ళి నదిలోంచి చేపలు పెట్టి ఆ చేపల్ని ఆ కాష్టంలో కర్రల మీద కాల్చి ఆ కాల్చిన చేపలు ఇచ్చాడు. మత్స్య మాంస సురాదుల సంతృప్తి చేసి ఈ మూడింటితో సంతోషపెట్టాట. అంతా అయిపోయాకైనా ఇంకా పరీక్ష ఆగలేదు. అప్పటికి చేపలు అడిగితే చేపలు ఇచ్చాడు, కళ్ళు అడిగితే కళ్ళు ఇచ్చాడు, మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు, నెత్తి మీద కొడితే పడ్డాడు. అంతా అయిపోయాక ఎన్నిసార్లు చెప్పానరా పొమ్మంటే పోవో అని వెంటనే ఒక శ్మశానంలో కాలుతున్నటువంటి కాష్టం కర్రలు పట్టుకొచ్చి శవాన్ని కాల్చేయడం కోసం అడుగుని ఎవరో పెట్టారన్నమాట కర్రలు. ఆ కర్రలు బాగా కళ్ళ పెళ్ళ కళ్ళపెళ్ళ నిప్పులు రాలుస్తూ కాలిపోతున్నాయి. వాటిని తీసుకొచ్చి రెండు చేతులు కాల్చేశాడు. ఇక్కడ దాకా కాలిపోయి భుజంబుల పర్యంతంబు దగ్ధంబయ్యి అంటాడు మార్కండేయ పురాణంలో అయితే. ఈ భుజాల దాకా కాలిపోయి కాలిపోతుంటే కూడా ఆయన జాయ సద్గురుదేవ అన్నాడు. ఇలా భుజములు కాల్చినప్పటికీ సద్గురుదేవ అనగలిగే శక్తి సృష్టిలో ఎవరికైనా ఉంటుందా? అది ఆయన గొప్పతనం. గురుభక్తి అంటే అదనమాట. అంతేగాని గురువుగారు పెరుగు ప్యాకెట్ మీరు అడిగారు కానీ మీకు నేను డైరెక్ట్గా ఉనండి పక్కవాళ్ళ ద్వారా పంపుతానండి అనే ఈనాటి శిష్యులు కాదా అనేటువాడు. గురువుగారు ఆజ్ఞ నోటిలోంచి వచ్చిందంటే అటు సూర్యుడు ఇటు పొడిచినా ఎలా చెబితే అలాగే మళ్ళీ పక్కకి మరలకుండా చేయగలిగితే వాడికి ఈ జన్మలోనే కైవల్యం వస్తుంది. చేతులు కాల్చినా జయ గురుదేవ అన్నాడండి ఆయన. అప్పుడు ఆయనకి జాలేసి, ఒరే నీకేం కావాలో కోరుకోరా అన్నాడు. కొంచెం చేతులు మంట పుడుతున్నాయండి అన్నట్ట. వెంటనే ఆయన ఏం చేశాడు, పని ఊదాడు. అలా ఊదగానే చల్లని గాలి వచ్చి ఈ చేతులకి తగిలింది. అందంగా చేతులు వచ్చేసేట, అంత పూర్ణ సొట్టలతో ఉండే చేతులు కాస్త అందంగా అయిపోయాయి. కాళ్ళు వంకరగా ఉన్న కాళ్ళు యథాతథంగా అయ్యాయి. మరీ సన్నగా పక్క చిక్కిన ఆయన నాలాగా కొంచెం అందంగా తయారైపోయాడు, మంచి బలంగా. వెంటనే దత్తాత్రేయుడి మహామహిమేమిటో అర్థమైపోయి సాష్టాంగపడిపోయాడు. దత్తాత్రేయ త్రిమూర్తి రూప సుధీగేయ నమస్కారం అన్నాడు. అద్భుతమైన శ్లోకాన్ని పద్మపురాణంలో ఆయన చదివాడు. దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం. దత్తాత్రేయుని గురించి నమస్కరిస్తున్నాను. మహాజ్ఞానస్వరూపుడు, కేవల జ్ఞానస్వరూపుడవైన నిన్ను గురించి నమస్కరిస్తున్నాను. బ్రహ్మ విష్ణు శివాత్మకుడివి, త్రిమూర్తి ఆత్మకుడివి అటువంటి నీకు నమస్కారం. ఉదయిస్తున్న సూర్యకాంతి వంటి కాంతితో ఉన్న నీకు నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించు తండ్రి అనగానే ఆయన వెంటనే మూడు శిరస్సులతో, ఒకటి విష్ణువు శిరస్సు, ఒకటి రుద్ర శిరస్సు, ఒకటి బ్రహ్మ శిరస్సు, మూడు తలలతో మహాయోగి పొంగవుడిగా కోటి సూర్యుల కాంతితో శూలము, చక్రము, జపమాల ఇవన్నీ ధరించి వెనక గోవు ఉండగా పక్కన నాలుగు వేదములు నాలుగు కుక్కలుగా ఉండగా, నాలుగు వేదాలే నాలుగు కుక్కల రూపంలో ఉంటాయని పక్కన, అందుకే ఆ కుక్కలు మరుగుతూ ఉంటే ఒకటి ఋగ్వేదం, ఒకటి యజుర్వేదం, ఒకటి సామవేదం, మరొకటి అధర్వణవేదం చదువుతున్నట్టుగా ఉంటుంది ఆ స్వరం కూడా. సుస్వరముతో ఉంటాయి పైగా ఆ కుక్కల యొక్క ధ్వనులు కూడా. అటువంటి వేదస్వరాన్ని వినిపిస్తున్న శృతి సునకాలతో ప్రత్యక్షమై ఇప్పుడు కోరుకో నీకేం కావాలో అన్నాడు. నీవేమడిగినా ఇస్తాను, నీ సేవ నన్ను బ్రహ్మానంద భరితుణ్ణి చేసింది అనగానే పొంగిపోయాడు ఆయన. అనినల్ సమ్మదమంది అర్జునుడు వేహస్తంభులున్ భూమి పాలన సామర్థ్యము ఘోర సంగరజయోల్లాసం ఇష్టార్థముల్ తను పేర్కొన్న జనాళిగాంచుటయు సద్ధర్మైక తాత్పర్యమున్ ఘనవాహాభుజశక్తి కోర్కొని ఏ వేడక. వెంటనే సంతోషపడ్డాడు అర్జునుడు. అసలు పేరు అర్జునుడు, కృతవీరుడు కొడుకు కనుక కార్తవీరుడు, వెరసి కార్తవీర్య అర్జునుడు, కార్తవీర్య అర్జునుడు. సంతోషం పొంది స్వామీ నాకు 1000 చేతులు కావాలన్నాడు. తథాస్తు ఇచ్చానన్నాడు ఆయన. ఎప్పుడు 1000 చేతులు ఉంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది ఉంటుంది, పడుకునేటప్పుడు ఈ చేతులన్నీ చికాకు కలిగిస్తాయి, కాబట్టి సాధారణంగా 2 చేతులు ఉండాలి, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు 1000 చేతులు రావాలన్నాడు. అది చాలా లాభం కదా మరి. ఇప్పుడు నిజంగా 1000 చేతులు ఎప్పుడు కూడా ఉంటే రైలు ఎక్కాలంటే ఎంత ఎత్తనండి బాబు. అందుకని నేను కోరుకున్నప్పుడు మాత్రమే 2 చేతులు, మిగతా సమయాల్లో ఎప్పుడు 2 చేతులు ఉండాలి, ఒక కోరుకుంటే 1000 చేతులు రావాలన్నాడు. సరే అలాగే. ఈ భూమండలం అంతా పరిపాలించే శక్తి ప్రసాదించు ఇచ్చానన్నాడు ఆయన. యుద్ధరంగంలో గడితే నాకు పరాజయం ఉండకూడదు తథాస్తు. నేను ఏ వస్తువు కోరితే ఆ వస్తువు టక్కర అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. అన్నం అంటే అన్నం, సున్నం అంటే సున్నం, ఏదంటే అది వచ్చేయాలంతే. ఓ అలాగే, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలగాలి, అలాగే ఇచ్చానన్నాడు ఆయన. నన్ను ఎవరైనా కార్తవీర్యార్జునాడు పిలవగానే, వాడు పిలిచి పిలవగానే తక్షణం వాడి దగ్గర ప్రత్యక్షం అయ్యే శక్తి నాకు, నీలాగే నేను కూడా అక్కడ ప్రత్యక్షం అవ్వాలి అన్నాడు. అలాగే అంటే తను పేర్కొన్న జనాళి గాంచుటయు అన్నాడు అనమాట. నన్ను ఎవడైనా ఒక్కసారి చూడాలని తలుచుకోగానే అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. ఇంకా ధర్మం మీద మనస్సు నిలబడాలి. ఇలా అనేక వరాలు ఇమ్మంటే అన్నీ ఇచ్చాడు ఆయన. కానీ ఒక్క రహస్యం చెబుతున్నా విను, ఈ వరాలు ఎక్కువ అవడం వల్ల అహంకారం వచ్చే ప్రమాదం ఉంది. నీవు జీవితంలో ఎప్పుడూ తిరుగు లేకుండా ఉంటావు, కానీ నా అవతారమూర్తితో కనుక తగాదా పడితే మాత్రం సర్వనాశనం అయి చచ్చిపోతావు, అప్పుడు నిన్నెవరూ కాపాడరు అనగానే చాలా జాగ్రత్తగా పరిపాలన చేశాడు. ఈ మాహిష్మతీపురాన్ని ఆయన 1000 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత చెప్పేగా కొంతకాలానికి అహంకారం పెరిగింది. ఎందుకని, ఆయన కొంతకాలం పోయి ఓ పిచ్చ పట్టుకుందిట, అసలు గురువుగారి దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఎవరైనా నా దగ్గరికే రావాలన్నాడు. దత్తాత్రేయుణ్ణి, ఇది జరిగింది ఉన్నదన్నట్టుగా చెబుతున్నా నేను, పురాణం ఏమి ఇందులో అతిశయోక్తి చెప్పట్లా. దత్తాత్రేయుణ్ణి ఎవరైనా కొలవాలంటే ఒప్పుకోవడానికి లేదు, నేను నా గురువుని దత్తాత్రేయుణ్ణి పూజించాలి, మీరు నన్ను పూజించాలి, ఆయన నాకు ఇస్తాడు నేను మీకు ఇస్తాను, నేను మీడియేటర్ని, డైరెక్ట్గా గురువుగారి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, మీరు ఎవరికైనా కష్టం వస్తే నన్ను పిలవండి, నేను వచ్చి రక్షిస్తాను, ఎక్కడున్నా నా రాజ్యంలో ఎవరి దగ్గర శస్త్రములు అస్త్రములు ఉండకూడదు. అంటే ప్రజలందరూ పనికి మాలో వెళ్ళిపోతారు కదా, దానివల్ల ఎంత నష్టం అండి. సైనికులు ఎవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదు, ఎవరు పిలిచినా నేనే వచ్చి రక్షిస్తానంటే అదో ప్రమాదకరమైన సిస్టమ్ అది. మీరేమీ లేదు, నన్ను తలుచుకోవడం, నేను వచ్చి మీ కోరికలు తీర్చడం. గ్రామ పాలకుండు, భూమి పాలకుండు, సంగ్రామ పాలకుండు, లోక పాలకుండు, అన్నీ తానే అయ్యాడని రాశారు. గ్రామ పాలకుడు తానే, భూమి పాలకుడు తానే, యుద్ధానికి తానే, లోకపాలకుడు తానే, వ్యవసాయానికి వర్షం కురిపించాలంటే తానే, ఇంకన్నీ తానే. అందరూ చివరికి నిర్వీర్యులైపోయారు. ఎవడైనా సరే భగవంతుడిని డైరెక్ట్గా పూజించకూడదు, ఏమొచ్చినా ఈయన పిలవాలి, ఈయన మాత్రమే గురువుగారి దగ్గరికి వెడతాడు. ఈ అహంకారం వల్లే కొంతకాలానికి ఏమైపోయింది నోటి ఈ పిచ్చ వల్ల, చివరికి పరశురాముడి చేతిలో యుద్ధం చేసి చచ్చిపోయాడు. జమదగ్ని మహర్షి ఆవు ఎత్తుకొచ్చి తనకంటే జమ దగ్గరికి కూడా శక్తి ఉంది గనక, ఆయన దగ్గర ఒక ఆవు ఉంది గనక, ఆవు ఏదంటే అది ఇస్తోంది గనక, వీడు నా పరిపాలనలో ఉండడని అనుమానించి ఆ గోవును తీసుకొచ్చాడు. దాంతో పరశురాముడు పొట్లకాయలు నరికినట్టు మొత్తం 1000 చేతులు పటపట గండ్రగొడ్డలతో నరిక వదలబారేశాడు. చివరికి చచ్చిపోయే ముందు గుర్తుకొచ్చింది ఆ ఎదురుగుండా ఉన్న పరశురాముడే విష్ణువు అని. అప్పుడు అయ్యో, గురుస్వరూపమైన విష్ణువుతో యుద్ధం చేశానా అని జై గురుదేవ అన్నాడు. అప్పుడు పశ్చాత్తాపంతో శాశ్వతంగా మరణకాలంలో ఎవరిని తలుచుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం గనక, ఆ చచ్చేటప్పుడు విష్ణువుని తలుచుకుని దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఈ క్షేత్రంలో మహిష్మతి అనే పురాన్ని పరిపాలించి నర్మదా నదీ తీరంలో చాలా కాలం పాటు ఉన్నాడు. ఈ మహిష్మతీపురం చాలా గొప్ప దివ్య క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో 1000 సంవత్సరాల దత్తాత్రేయ యాగం చేశాడు. ఆయన చేతులు ఇక్కడే తెగాయి. అందుకే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికి కూడా కార్తవీర్యార్జునుడి బాహువులతో పవిత్రమైంది. అందుకే ఇక్కడికి వచ్చి సిద్ధపురుషులు 21 మంది దత్తాత్రేయుడి సిద్ధగణం ఉందే, వాళ్ళు ఇక్కడ నిరంతరం యోగాభ్యాసం చేస్తారు. అక్కడ మీరు కూడా తపస్సు చేసి, మీరు కూడా కాసేపు అక్కడ స్నానం చేసి పవిత్రమవ్వండి. ఈ గాథంతా మహానుభావుడైన చ్యవనుడు అనేవాడు చెప్పాడు అని. ఈ కథంతా ఎవరు చెప్తున్నారు? ఆ మార్కండేయ శిష్యుడు తన శిష్యులకు చెప్తున్నాడు. ఇందాక సిద్ధగణం 21 మంది వచ్చారు కదా, వాళ్ళు అక్కడ జపం చేసుకోవడం, ఆ జపం చేసుకున్న తర్వాత వాళ్ళు కడుపు సంతృప్తి పొందడం, దీనికి మూల కారణం ఆనాడు దత్తాత్రేయుడి యొక్క శిష్యుడైన కార్తవీర్యార్జునుడు ఇక్కడ పరిపాలన చేయటం. ఈ స్థలానికి వచ్చిన వాళ్ళంతా కూడా దత్తాత్రేయ ప్రభావాన్ని రుచి చూస్తారు. ఈ గాథని చ్యవనుడనే మహర్షి ఒకప్పుడు చెప్పాడు, ఆ గాథే మీకు చెబుతున్నాను అని ఇప్పుడు మళ్ళీ ఆ చ్యవనుడి కథ కూడా చెప్పారు ఆయన.